ओम श्री महागणाधिपतये नमः। श्री गुरुभ्यो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ओम नमो नारायणाय। ओम नमो नारायणाय। ओम नमो नारायणाय। नारायण नारायण नारायण। గరుడ పురాణ ప్రవచనంలో మూడో రోజు కార్యక్రమంలో గడువు పెట్టాం. అందులో భాగంగా శ్రీమన్నారాయణుడు గరుత్మంతునికి అనేక మృత్యు సంబంధమైనటువంటి విశేషాలు తెలియజేశాడు. ఇప్పుడు మట్టి గురించి చెప్పాము నిన్న. తెలలు నువ్వులు పరచాలన్నాం, దర్భలు పరచాలన్నాం. ఇవన్నీ మన దేశంలో మన ఇళ్లల్లో ఉన్నప్పుడు దొరుకుతాయి. ఇదే పాపం ఒక ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నారు, లేక అమెరికాలో ఉన్నారు, అరబ్ కంట్రీలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి నువ్వులు దొరకటం లేదు. నేల మీద ఆవు పేడతో అలికి నీళ్లతోటి గుండ్రంగా ఒక సున్నా చుట్టాలని చెప్పాను నేను. మండలం చేయాలన్నాం, దాని మీద దర్భలు వేయాలన్నాం, ఇలాంటివి అక్కడ మరణించిన వాడికి చేయడం కుదరదు. అప్పుడేం చెయ్యాలి అని కొందరు అనుమానం. ఏమి దొరికినా దొరకకపోయినా విభూతి దొరుకుతుంది. మన దేశం నుంచి విభూతి పట్టుకెళ్ళడానికి అన్ని దేశాల వాళ్ళకి ఇవాళ అవకాశం ఉంది. కాబట్టి శవదహనానికి ఎక్కడికైనా తీసుకుపోతూ ఉంటే, ఉదాహరణకు ఒక ఆయన అమెరికాలో మరణించాడు, ఆయన్ని ఆ శవాన్ని మోసుకుపోయేటటువంటి దానిలో మోసుకుపోతున్నారు. ఆ శవానికి కొంచెం విభూతి పెడితే ఇప్పుడు నేల మీద ఆవు పేడతో అలికి దాని మీద జలంతో మండలం చుట్టి దర్భలు తెలలు వేసి పడుకోబెట్టి నోట్లో పంచరత్నాలు సప్తధాన్యాలు వేయడం వల్ల వచ్చే ఫలితం వస్తుంది. విభూతికి అంత శక్తి ఉంది. అందుకే విభూతిర్భూతిర్ ఐశ్వర్యం అన్నారు. మనం చేయవలసిన పనులు అలాంటివి అన్నమాట. మళ్ళీ ధర్మ సందేహాల్లో కొంతమందికి కొన్ని అనుమానాలు వచ్చాయి, అవి తెలుసుకున్నాక మిగతా కార్యక్రమంలో గడదాం. మాకు మా అమ్మన్న నాన్న అన్న చాలా ప్రేమ భక్తి, కానీ ఉద్యోగం చేసుకుంటూ ఒక దేశంలో ఇరుక్కుని ఉన్నాం మేము. అక్కడి నుంచి మేము రాలేకపోతున్నాం. హైదరాబాద్లోనో తిరుపతిలోనో విజయవాడలోనో విశాఖపట్నంలోనో మా తల్లో తండ్రో మరణించారు. మేమేమో కువైట్లోనో దుబాయ్లోనో అమెరికాలోనూ ఆఫ్రికాలోనూ ఆస్ట్రేలియాలోనూ అండమాన్లోనూ ఇరుక్కుని ఉన్నాం. అంటే అక్కడి నుంచి వచ్చే అవకాశం లేదు. అప్పుడు ఈ తల్లిదండ్రుల కర్మకాండలు ఏం చెయ్యాలి అన్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఆపద్ధర్మం, దీన్ని శాశ్వతంగా వాడకండి సుమా. రావడానికి ప్రయత్నిద్దాం. ఓ రెండు మూడు రోజుల దాకా ఈ మధ్యకాలంలో శవాలు ఆపుతున్నారు, వాటిని ఎదురకగా భద్రపరుస్తున్నారు. ఈ రెండు మూడు రోజుల్లో రాగలిగితే వచ్చి కర్మకాండలు చేయండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కదలలేని స్థితిలో ఉన్నారు. ఇదిగో ఈ మధ్యకాలంలో ఫ్లైట్లు అయిపోయాక అసలు ఎవ్వడు ఎన్నాళ్ళైనా రావడానికి వీల్లేని స్థితి ఏర్పడింది. అటువంటిప్పుడు ఇక్కడ కర్మకాండలు ఒక పురోహితుడు కానీ ఆత్మీయ బంధువు కానీ ఎవరో ఒకడు చేయొచ్చు. ఇవన్నీ మనకి భవిష్యత్తులో రాబోతున్నాయి. ఇంకా గరుడ పురాణం చాలామంది అందులో వస్తాయి. స్త్రీవాధ పురుష కశ్చిదిష్టస్య కురుతే క్రియాం. స్త్రీ లేక పురుషుడు లేక ఎవరో ఒకరు తనకి ఇష్టుడైన వాడికి క్రియ చెయ్యవచ్చు అని గరుడ పురాణం చెబుతుంది. గరుడ పురాణంలో ఇవాళ మీరందరూ చూసేటటువంటి గరుడ పురాణం ఓ 18 అధ్యాయాలో 13 అధ్యాయాలో వేస్తున్నారు. అది చాలా స్వల్పమైనది, షార్ట్ కట్ చేసి అక్కడి నుంచి ఇక్కడి నుంచి శ్లోకాలు ఎడిట్ చేసి వేస్తున్నారు. అది కాదు గరుడ పురాణం. 49 అధ్యాయాలు ఉంది ఈ ధర్మకాండం. ప్రేతకల్పం, ధర్మకాండం, 49 అధ్యాయాలు. ఎక్కడి 49 అధ్యాయాలు? ఎక్కడ మనం చదువుకునే ఈ చిన్న పుస్తకం? ఈ చిన్న పుస్తకంలో కూడా మళ్ళీ ఎవడి పైత్యం వాడికి తోచిందిగా కొందరు వేసేశారు. కొంతమంది ప్రామాణికంగా వేస్తే కొంతమంది శ్లోకానికి అర్థం కింద రాయడం మానేశారు. ఉదాహరణకి స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా చచ్చిన వారికి కర్మకాండ చెయ్యొచ్చు అని ఉంటే ఆ స్త్రీ అన్న తీసిపారేశారు కొందరు. అంటే ఎంత అన్యాయం చేస్తున్నారో ఆలోచించండి. అంటే రాసిన వ్యాసుడు తప్పు రాశాడా, లేక పురాణం చెప్పిన విష్ణువుకి తెలియదా స్త్రీ కూడా చెయ్యొచ్చు అని ఉంటే ఇవాళ స్త్రీలు అసలు శ్మశానానికి రావద్దు అన్నటువంటి వాడు ఎటువంటి వాడు ఆలోచించాడు? ఇటువంటి వాడు ధర్మద్రోహులట. ఆ రోజుల్లో ఆడవాడు గోల్డ్ మీద చేశారు. అసలు అయినా గరుడ పురాణం ఒక ప్రామాణిక పురాణం, అందులో ప్రత్యేకంగా ఈ పరలోకాలకి సంబంధించిన క్రియలు చేయడానికి పనికొచ్చే పురాణములలో గరుడ పురాణమును మించింది లేదు. అటువంటి పురాణంలోనే సుస్పష్టంగా శ్లోక రూపంలో వ్యాసుడు అందిస్తే దానిని సాక్షాత్తు భగవంతుడైన వాసుదేవుడు, అనంతుడు, పద్మనాభుడు, గరుడునికి చెబితే దాన్ని కూడా కాదంటున్నాం అంటే వాడు మనం ఎంత ధర్మద్రోహం చేస్తున్నామో ఆలోచించండి. అసలు మన ఇంట్లో వాళ్ళు ఎవరూ లేకపోతే మనకి తెలిసిన పురోహితులు గోరెడు ముందు ఉన్నారు ఈ దేశంలో, వాళ్ళకి జాలి ఉంటుంది కాబట్టి వాళ్ళకి మేము డబ్బు పంపిస్తున్నాం, మీరు చేయండి అంటే వాళ్ళైనా చేస్తారు. ఏదో రకంగా దహనక్రియ జరిపించి కర్మకాండలు జరిపించండి. ఏమీ లేకపోతే అసలు వాడికి నాన్నవాడు దిక్కు లేకపోతే అప్పుడు అనాథ ప్రేత సంస్కారం అవుతుంది, దాన్ని ఎవడో ఒకటి తీసుకెళ్ళి తగలబెడతాడు. కానీ మనం ఎక్కడో ఒక చోట నుంచి ఇవాళ ఆన్లైన్లో ఒక కొంత డబ్బు వేస్తే ఆ డబ్బును సేకరించి చేసేవాళ్ళు ఉన్నారు, లేకపోవడం అనేది లేదు. మనసు ఉంటే మార్గం ఉంటుంది. మన మనస్సులో ఏదో రకంగా మన వాళ్ళకి కర్మకాండ జరపాలి అనుకుంటే అవుతుంది. పాపం ఈ దానాలు అవి చేయలేరు అనుకుందాం కాసేపు, దహన క్రియలు తప్ప దాన ధర్మాదులు కార్యక్రమాలు చేసే అవకాశం లేదు, ఎందుకంటే వీళ్ళు విదేశంలో ఉంటారు, ఇక్కడ వాళ్ళకి అంత ఓపిక ఉండదు, సమయం ఉండదు. అటువంటిప్పుడు సంవత్సరంలోపు ఈ మరణించిన వారి పేరు మీదుగా భాగవతం సప్తాహ దీక్షతో చేయించండి. శ్రీమద్ భాగవతములు సప్తాహ దీక్షతో పారాయణము చేయిస్తే మరణించిన వాడు పొరపాటును కూడా నరకానికి వెళ్ళాడు, ఉత్తమ గతులకు వెళతాడు. చాలా పర్యాలు చెప్పాను నేను. శ్రీమద్ భాగవతం వల్ల కూడా ఒక వ్యక్తి తరించి ఉత్తమ లోకాలకు వెళ్ళకపోతే వాడిని ప్రపంచంలో ఎవరూ బాగు చేయలేరట. అంత గొప్పది భాగవతం అంటే. అందుకే ఎన్నో పర్యాలు చెప్పాను నేను, భాగవతం భాగవతం మీ పెద్దల పేరు పేరుగా చేయించండి. మీరు కూడా బ్రతికుండగానే చేయించుకోండి. ఏదో గుంపులో గోవిందా అని చేయటం వల్ల వచ్చే ఫలితం కంటే ప్రత్యేకంగా చేయించుకోండి ఇంకా ఫలితం కనుక. కేవలం మీకోసం స్పెషల్గా ఒక వ్యక్తిని పెట్టుకుని పారాయణ చేయించుకుంటే ఇంకా మంచిది. ఎలా చేయించుకునే ఫలితం వస్తుందండో, కానీ ఫలితాల్లో తేడా ఉంటాయి. ఉదాహరణకి ఎలాగా అంటే, ముగ్గురు నలుగురు కలిపి షేర్ ఆటోలో వెళ్ళిన దానికి ఒకే వ్యక్తి తన సొంత కారులో వెళ్ళిన దానికి తేడా లేదు. మరి ఆటోలో షేర్ ఆటోలో వెళ్ళినప్పుడు వాడు ఎక్కడ పడితే అక్కడ ఆగుతాడు, ఇరుక్కుని కూర్చోవాలి. అదే దర్జాగా మన కారులో అయితే మనం సుఖంగా వెళ్ళచ్చు. ఒక వ్యక్తి తన పేరు మీదుగా ఒక వ్యక్తి చేత పారాయణం చేయించుకుంటే అది సంపూర్ణ ఫలితం ఇస్తుంది. కనీసం పారాయణం జరుగుతున్నప్పుడు తాము విడిగా చేయించుకోలేకపోయినా గోత్రనామాలతో చేయించుకున్నా నరకానికి వెళ్ళాడు, ఉత్తమ గతులకు వెళతాడు. ఇవన్నీ మన పెద్దలు మన పురాణాల్లో మనకి ధర్మశాస్త్రాలలో తరించడానికి మార్గం చెప్పారు. అన్నిటికీ మించి ఇవాళ మనం ఏ దేశానికి వెళ్ళినా దర్భలు విభూతి పట్టుకెళ్ళండి, దర్భ ఆ శవానికి తగిలించండి, ఇంత విభూతి ఆ శవానికి పెట్టండి. అప్పుడు నేల మీద అలకడము, పడుకోబెట్టడము, ఈ నువ్వులు దర్భలు చల్లడము, నోట్లో నవరత్నాలు పంచరత్నాలు వేయడం, ధాన్యాలు వేయడం వంటి కార్యక్రమములు చేయలేకపోయినా కొంతవరకు మనకు ఉపశమనం అవుతుంది. ఎందుకంటే వాడు అందరం తొలదేశానికి వెళ్ళి బతకవలసి వస్తుంది, తప్పదు వాడు వీడిని కదా. ఇవాళ ఆ రోజుల్లో కూడా యావత్ ప్రపంచం తిరిగిన వాళ్ళు ఉన్నారు, కాకపోతే అప్పుడు ప్రపంచంలో అన్ని చోట్ల మన వస్తువులు దొరికేవి. ఇప్పుడు కలియుగం అవడం వల్ల కొన్ని పదార్థాలు దొరకడం లేదు, కనుక ఇలాంటివి గ్రహించండి. ఎందుకంటే వివరించలేము, ఎందుకంటే ఇంకా వ్యక్తిగతంగా కొన్ని ధర్మ సందేహాల రూపంలో మీరు అడగవలసిందే తప్ప ఆపద్ధర్మాలు పూర్తిగా చెప్పకూడదు. కొన్ని ప్రతి వ్యక్తికి ఎప్పుడో ఒకప్పుడు మృత్యు వస్తుందని చెప్పారు కదా, ఆ మృత్యు వచ్చే ముందు నిమిత్తములు అనేవి వస్తాయి. ఆ నిమిత్తములు అంటే ఏమిటో చెప్పుకున్నాము నిన్న, కొంచెం పూర్తిగా కూడా చెప్పుకుందాం. ఒకప్పుడు ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు మరణించేవారు కాదు, ఎన్నాళ్ళకైనా అలాగే బ్రతికే ఉండేవారు. దాంతో భూమి అంతా మనుషులతోటి ప్రాణులతోటి నిండిపోయింది. అప్పుడు ఈ జనాభాని తట్టుకోలేక బ్రహ్మదేవుడు కన్నెర్ర చేశాడు, శివుడు మూడవ కన్ను తెరిచాడు. దాంతో లోకాలు కాలిపోవడం మొదలుపెట్టాయి, లోకాలన్నీ నాశనమైపోతున్నాయి కదా అని దేవతలంతా శివుణ్ణి బ్రహ్మని లోకాలని నాశనం చెయ్యొద్దన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు అయితే ఒక పని చేద్దాం, లోకములను పుట్టించి వాటన్నిటి ఒకేసారి నాశనం చేయకుండా ఒక మనిషి పుట్టి కొంతకాలం బ్రతికి వార్ధక్యం పొంది శరీరం విడిచిపెట్టి మళ్ళీ ఊర్ధ్వలోకాలకు వెళ్ళి పుణ్యపాపాలు అక్కడ అనుభవించి తిరిగి భూమి మీద పుట్టే ఓ ప్రక్రియ పెడదాం. వ్యక్తికి పాపము పుణ్యము అనే రెండింటిని కల్పిద్దాం అనుకున్నారు. వాటి కోసం ధర్మశాస్త్రములు ఇచ్చారు. ఈ ధర్మశాస్త్రములను ప్రారంభకాలంలో ప్రజలకు చెప్పారు, నాయనలారా మేము మీకు కొన్ని నియమాలు పెడుతున్నాం, ఈ నియమములు ధర్మములని పిలువబడతాయి, కొన్ని పనులు చేస్తే మీకు మీ వారసులకి పుణ్యం లభిస్తుంది, శరీరమునకు ఆరోగ్యము లభిస్తుంది, మీరంతా బాగుంటారు. చెయ్యకూడదని కొన్ని పనులు చెబుతున్నాం, అవి చేస్తే మీరు మీ వారసులు అనారోగ్యాల పాలవుతారు, ఇక్కడున్నప్పుడు అశాంతి పొందుతారు, శరీరం విడిచిపెట్టాక నరకలోకం వంటి లోకాలకు పోతారు. ఇవి ధర్మములని గొడవపడతాయి. ఇవి చెయ్యొచ్చు, ఇవి చెయ్యకూడదు అనే విషయాలు మీకు చెబుతున్నాం అని ఓ లిస్ట్ ఇచ్చారు. దాంట్లోవి అన్నమాట, దొంగతనం చెయ్యొద్దు, హింస వద్దు, మద్యపానం వద్దు, జూదం వద్దు, ఇలాంటి నియమాలన్నీ అలా ఏర్పాటు చేశారు. ఈ నియమములన్నీ చెప్పి చెయ్యొద్దు అన్న వాటిని చేస్తే మీకు ప్రమాదము అని ఆ అవగాహన కూడా ప్రజలకు ఇచ్చారు వాళ్ళు. ఇక ఇప్పుడు ఏం చేశారన్నమాట, ధర్మం తప్పిన వాడి కోసం యమలోకం అని ఒక లోకం కల్పించారు. ధర్మం తప్పని వాళ్ళ కోసం వాళ్ళ ధర్మ ఆచరణలో ఉన్న విశిష్టతని బట్టి స్వర్గము, ఇంకా కింకరలోకము, యక్షలోకము, గంధర్వలోకము, వసులోకము వంటి లోకాలు, ఇంకా బాగా ధర్మాచరణం చేసినటువంటి వాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళ కోసం బ్రహ్మలోకం, మరింత పుణ్యం చేస్తే కైలాసం, వైకుంఠం, మణిద్వీపం, ఈ లోకాలని కల్పించారు. ఆ తర్వాత మనిషి పుట్టడం, క్రమంగా పెరగడం, పెరిగాక యువకుడవ్వడం, యువకుడై వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశించడం, సంపాదించడం, కర్మక క్రియలన్నీ కూడా చేయటము, చేసిన తర్వాత వార్ధక్యం పొందడం, వార్ధక్యం పొందాక శరీరం విడిచిపెట్టడం అనే ఒక ధర్మం పెట్టాడు బ్రహ్మదేవుడు. ఈ వార్ధక్యంలో మృత్యు వచ్చే ముందు వాడి ప్రాణం తీయాలి కదా, ఆ ప్రాణం తీసే పదవి ఎవరికి ఇద్దామా అనుకుని బాగా కోపంతో కళ్ళు ఎర్రజేశాడు బ్రహ్మ. అప్పుడు ఆయన శరీరం నుండి ఒక భయంకర స్త్రీ పుట్టింది. ఆ స్త్రీ నల్లగా ఉన్నది, కోరలతో పుట్టింది, భయంకరమైన తల వెంట్రుకలతో పుట్టింది, దానికి రెండు కళ్ళు అగ్నిగోళల్లో మెరిసిపోతున్నాయట. బ్రహ్మ క్రోధం నుంచి మృత్యుదేవత ఇలా పుట్టింది. ఆ దేవత పుట్టి తండ్రి కింగ్ కర్తవ్యం అన్నది, నా కర్తవ్యం ఏమిటి అన్నది. భూలోకంలో జనాభా పెరిగిపోతున్నారు, వీళ్ళని సంహరించడమే నీ కర్తవ్యం, అందుకే నీకు మృత్యువు అని పేరు పెడుతున్నాను. నువ్వు వెంటనే ఏం చేస్తావు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నేను పుట్టిన ప్రాణి నుదుట ఒక రాత రాస్తాను, ఆ రాత ప్రకారం ఇదిగో ఈ పద్మాకర్ గారు అన్నాయన 108 ఏళ్ళు బతకాలి, ఇదిగో ఈ సుధాకర్ అన్నాయన 70 ఏళ్ళు బతకాలి, ఈ వీడెవడో ఈ పెంటయ్య అన్నవాడు 25 ఏళ్ళు బతకాలి, ఇంకోడెవడో ఉన్నాడు వాడేమో నెంబర్ ఆ అనేవాడు 6 ఏళ్ళకే తెచ్చిపోవాలి, ఈ అనేవాడు ఇక్కడే వెంటనే తెచ్చిపోవాలి, ఇలా రాస్తాను నేను. దీనికి బ్రహ్మరాత లలాట లిఖిత రేఖ అని పేరు. ఈ రేఖ మీద ఎవరికి నేను ఆయువు ఎంత రాశానో ఆయువుని నువ్వు తెలుసుకుని వాడు ఆయువు తెరగానే వెళ్ళి ప్రాణం తీసేయి. మళ్ళీ ఆయువు తెరడం కూడా అందరికీ ఒకే రకంగా పెట్టను, ఒక్కొక్కడికి నీట్లో మరణం పెడతాను, ఒకడికి ఇంట్లో మరణం పెడతాను, కొందరికి అగ్ని వల్ల మరణం పెడతాను, కొందరికి విమానం కూలిపోయి తెచ్చేటట్టు పెడతాను, ఈ విధంగా ఆకాశంలోనో భూమి మీదో నీళ్లలోనో వాయువులోనో ఎక్కడో ఒక చోట వాడు చస్తాడు. మళ్ళీ ఈ చావు కూడా కొందరికేమో తుమ్ము వల్ల చచ్చిపోయే అవకాశం ఇస్తాను, అంటే వాడు తుమ్మి తుమ్మగానే చచ్చిపోతాడు అనమాట, హచ్చి అంటాడు ఆ దెబ్బతో చచ్చి కింద పడతాడు. ఒక్కొక్కడికి తిండి వల్ల మరణం పెడతాను, అంటే ఏంటన్నమాట, ఏ లడ్డూయో తింటూ ఉండగా అది గొంతు కట్టుబడి చచ్చిపోతాడు. ఆ మధ్యన చేపముళ్ళు గొంతు కట్టుబడి చచ్చిపోయాడు ఒకడు, పాపం అంతకుముందే చేపని బర్ర బర్ర అని అరగదీసి పీక్కోసి ఆదివారం నాడు తెచ్చుకుని పాపం వండుకు తిన్నాడు. ఓ గంట క్రితం చచ్చింది చేప, ఇప్పుడు చచ్చింది వీడి పాప, గొంతు కట్టుబడి వీడు చచ్చిపోయాడు. అంటే ఈ చేపముళ్ళుతో చచ్చే అవకాశం వాడికి ఇచ్చాడు అనమాట, వాడికి ఆ కర్మయోగం కలిగించాడు. మరికొంతమందికి విచిత్రం తెలిసిన నవ్వుతూ చచ్చిపోతారు అని జోకులకి నవ్వి నవ్వి గుండెకి చచ్చిపోయిన వాడు ఉన్నాడు. అలా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పెడతాను, అందుకనే మీకు నరసింహ శతకంలో ఎంటనో ఓరనో ఉదక మధ్యమునో ఓరను ఎంటనో ఉదక మధ్యమునను అంటాడు. ఇదే కారణం, ఇలా ఆయా వ్యక్తులకు ఆయా ప్రాంతాలలో మృత్యువు పెడతాను. ఈ మృత్యువు వాడికి నేను విధించగానే సమయం తప్పకుండా వెళ్ళి వాళ్ళ ప్రాణం తీసేయి అనగానే పాప మృత్యుదేవత ఏడవడం మొదలెట్టింది. స్వామి, ఇదే నాకు ఇచ్చిన ఉద్యోగం, ఎంతకంటే పద్మాకర్ గారి ప్రణవపీఠంలో ఉన్న వాళ్ళేనయ్యం హాయిగా నెలకెంత జీతం తీసుకుని సుఖంగా తింటున్నారు, వాళ్ళందరికీ మంచి ఉద్యోగాలు ఇస్తావా, ఒకడికేమో వంట చేసే ఉద్యోగం ఇస్తావా, ఒకడికి కారు నడిపే ఉద్యోగం ఇస్తావా, ఒకడికి విమానం నడిపే ఉద్యోగం ఇస్తావా, నాకు మాత్రం ప్రాణం తీసే ఉద్యోగం ఇస్తావా? ఈ ఉద్యోగం నేను చెయ్యను బాబు. ఎందుకో తెలుసిన, ఎవడన్నా చచ్చిపోతే అప్పుడు ఆ ఇంట్లో వాడు గజగజలాడిపోతారు, ఏడుస్తారు, ఏడ్చి అయ్యయ్యో చిచ్చి దిక్కుమాలిన మృత్యుదేవత, మా ఇంట్లో వాళ్ళని చంపింది అని నన్ను శాపనార్థాలు పెడతారు, తెగ తిట్టేస్తారు. ఆ తిట్లు నేను పడలేను బాబోయ్. తండ్రి పోయి, తల్లి పోయి, కొడుకు పోయి, భార్య పోయి, భర్త పోయి, జీవులు విలపిస్తూ ఉంటే వాళ్ళ శాపములకు నేను సర్వనాశనం అయిపోతాను. నాకొద్దు ఈ ఉద్యోగం. మీరందరూ మంచి ఉద్యోగాలు చేస్తారు, నువ్వు సృష్టికర్తవా, శివుడేమో హర్త, విష్ణువు భర్త, అందరి ఉద్యోగాలు బాగున్నాయా, పద్మాగరి గారికి ఏమో మరీ మంచి ఉద్యోగం, పురాణం చెప్పే ఉద్యోగం ఇస్తావా? కువైట్లో ఉన్న వాళ్ళకేమో ఈ పురాణాలను చక్కగా ప్రసారం చేసే అవకాశం ఇస్తావా? అమెరికాలో ఉన్నవాళ్ళు హాయిగా ఆదివారం వచ్చేసరికల్లా పద్యాలు అవి చదువుకుని, శ్రీ సూక్తం చదువుకుని బాగుపడే ఉద్యోగం ఇస్తావా? ఎట్లా చెడిపోయి నాకు మాత్రం ఈ ఉద్యోగం ఇస్తావా? నాకు వద్దు అన్నది. లేదమ్మా, ఈ ఉద్యోగం వల్ల నీకు పాపం రాదు, ఎందుకంటే ఇది నేను విధించాను, ఈ ప్రక్రియ జరగకపోతే ప్రపంచం నశిస్తుంది అని బతిమారాడు బ్రహ్మ. అలాగే నేను అక్కడి నుంచి మాయమైపోయి ఒక అడవిలో రహస్యంగా తపస్సు మొదలెట్టింది. మళ్ళీ యథాప్రకారం జనం పెరిగిపోయారు. దాంతో బ్రహ్మదేవుడు మాయదారి మృత్యుదేవత నా మాట వినడం లేదని దాన్ని వెతికి పట్టుకుని, నేను చెప్పింది ఏమిటి, నువ్వు వెళ్ళి తపస్సు చేయడం ఏమిటి అనగా, నాకెందుకు నువ్వు ఎంత చెప్పినా మనుషులు ఈ జీవుల్ని చంపడం ఇష్టం లేదంది అని ఏడ్చింది. ఏడుస్తూ ఉండగా టక్ నా కన్నీళ్లు రెండు చేతులతో పట్టుకున్నాడు బ్రహ్మ. పట్టుకుని ఆ కన్నీళ్లు నేల మీద చల్లాడు. ఆ కన్నీళ్లలోంచి భయంకరమైన నిమిత్తములు పుట్టే, అనగా కొన్నేమో కుష్ఠరోగం, కొన్ని జ్వరములు, కొన్ని తలనొప్పులు, కొన్ని మొలనొప్పులు, కొన్ని కిడ్నీ రోగాలు, కొన్ని మూలశంఖ రోగాలు, ఇలా రకరకాల నిమిత్తములుగా మారిపోయాయి. అప్పుడు బ్రహ్మ, చూచావా మృత్యుదేవత, నీ కంటి నీటి నుండి పుట్టినటువంటి వీటిని నిమిత్తములు అని పిలుస్తాం. అంటే మృత్యువునకు కారణములు. ఈ కారణములు ఓ మనిషి చచ్చే ముందు వాడిని పట్టుకుంటాయి. అప్పుడు అందరూ ఏమంటారంటే, కారణాన్ని తిడతారు, నిన్ను తిట్ట, నువ్వు చంపేవాడి. ఉదాహరణకి ఒక వ్యక్తి ఇంట్లో కూర్చుని ఉన్నాడు. ఇంతలో ఎవడో, ఒరేయ్ బండి వేసుకుని రైల్వే స్టేషన్కి రారా అంటాడు. పాప వీడి ఇంట్లో ఉన్నవాడు రాత్రి 9 గంటలకి బండి వేసుకుని రైల్వే స్టేషన్కి వెళుతూ ఉంటే హఠాత్తుగా ఏ కారో గుర్తొస్తుంది, లేదా ఈ బండి మంచి వీడే బ్రిడ్జి మంచి కింద పడి చచ్చిపోతాడు. అప్పుడు అందరూ, ప్రాణం తీసింది మృత్యుదేవత అని నిన్ను తిట్టకుండా, హాయిగా ఇంట్లో ఉన్నాడండి వాడు, ఆ దిక్కుమాలని ఫోన్ రాకపోతే బతికేవాడు అండి అని ఫోన్ చేసిన వాడిని తిడతారు. అలాగే ఒకడెవడో మంచి కోడి మాంసం తింటుండగా ఆ కోడి మాంసం ఒక ఊపిరితిత్తులో కూడా చచ్చిపోయాడు ఈ మధ్యన ఒకడు. దిక్కుమాలిన కోడి మాంసం వద్దురా అంటే వినిపించుకోకుండా చికెన్ తిని 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 చచ్చిపోయాడండి, ఆ కోడి మాంసం పెంచలేకపోతే వీడు బతికేవాడు అండి అని కోడి మాంసాన్ని తిడతారు, తిన్నదానికి తిడతారు తప్ప వీడిని తిట్టరు. ఏది, మృత్యువుని తిట్టరు. మృత్యువు చంపింది అన్నారట, కోడి మాంసం తిని తెచ్చాడంటారట. అలాగే కరోనా అనే దాన్ని సృష్టిస్తున్నాం ఈ నిమిత్తాల్లో. ఇది వచ్చే ఉండబట్టుకుని చంపుతుంది. అప్పుడు దిక్మాల చేయన వాడండి, ఈ కరోనాను సృష్టించాడండి, దీనివల్ల చచ్చిపోయాడండి, ఈ కరోనా రాకపోతే వీడు మరోనా అండండి అని ఆ కరోనాను తిడతారు. కానీ నిజానికి చంపింది నువ్వు. నిన్ను మృత్యువుని తిట్టుకోవడం మాని ఏ కారణం వల్ల వాడు చచ్చిపోయాడో ఆ కారణాన్నే తిట్టడం మొదలు పెడతారు. ఈ కారణములు నీ కంటి నీటి నుంచి పుట్టుకొచ్చాయి. ఈ నిమిత్తములు ప్రాణం పోయే ముందు జీవులను పట్టుకుంటాయి. వారి వారి పాపాలు పుణ్యములు నువ్వు బట్టేవి పట్టుకుంటాయి. ఇక నీకు దోషం లేదనగా అప్పుడు ఆయన చెప్పిన ప్రాణాలు తీసే వృత్తిలోకి వెళ్ళి జాయిన్ అయిపోయింది, డ్యూటీలో జాయిన్ అయింది మృత్యుదేవత. అప్పుడు జాయిన్ అయింది అనమాట. మంచి ముహూర్తం చూసుకుందట, మాయదారి ముహూర్తం. ఆ ముహూర్తం యొక్క బలం ఎంత గొప్పదో కానీ, ఎవరు పెట్టారో, ఏ బృహస్పతి పెట్టాడో, బ్రహ్మదేవుడు పెట్టాడో కానీ, దాని ఉద్యోగం మాత్రం నాన్ స్టాప్గా సాగుతుంది. మనం పెట్టుకున్న ముహూర్తాలు కూడా పనిచేయడం లేదు దాని ముందు. అంత గొప్ప ముహూర్తం పెట్టుకుని ఆ ఉద్యోగంలో చేరి ప్రజల ప్రాణాలు తీయడం మొదలుపెట్టింది. ఈ ప్రాణాలు తీసేటప్పుడు బ్రహ్మదేవుడు నిమిత్తములు చాలా విచిత్రములుగా పెడతాడు. అనగా ఎలాగా, పాపమేదో పుణ్యమేదో చెప్పేశారుగా ధర్మశాస్త్రంలో, అందులో పాపములు విపరీతంగా చేస్తే ఆ వ్యక్తికి తీవ్ర జ్వరం వల్ల మంచం మీద తీసుకుని చచ్చిపోతాడు, రోగాల పాలై చచ్చిపోతాడు. ఒక్కొక్కడు మంచం మీద 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడుకుని చస్తాడు. కొంతమంది ఆసుపత్రిలో ఉన్న డబ్బంతా క్షవరం అయ్యేదాకా ఆసుపత్రిలో చికిత్స పొంది చివరికి ఇంటివాడికి రూపాయి ఇవ్వక తనకి రూపాయి మిగలక చచ్చిపోతాడు. మరికొంతమంది దుర్మరణం పాలవుతారు, అనగా వాహనాల కింద పడో, విషం తాగో, తేళ్లు కుట్టో ఇలా చచ్చిపోతారు. లేదా మరికొంతమంది ఇతరుల చేతిలో హత్యకు గురవుతారు. పాపాత్ములకి శరీరంలో ఒక భయంకరమైన వాయువు చేరుతుంది. ఈ వాయువుకు మృత్యువాయువు అని పేరు. ఈ వాయువు ప్రకుపితమవుతుంది, అంటే బాగా పెరిగిపోయి శరీరం అంతా తిప్పేస్తుంది వాడిని. వాడి శరీరానికి అశాంతి కలుగుతుంది, వాడు మహాబాధ పొందేస్తాట, వాడు మోహంలో పడిపోతాడు, వాడు నారికల పక్కకి వెళ్ళిపోతుంది, దాహం పుడుతుంది. ప్రాణం పోయే ముందు మనిషి శరీరంలో ఎంత బాధ కలుగుతుందో రాశారు గరుడ పురాణంలో. కోటి తేళ్లు పట 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 కుట్టేస్తూ ఉంటే కూడా అంత బాధ కలగదట. తేళ్లు తమ తోకతో కొడతాయి, అలా తేలు దెబ్బతిన్నటువంటి వాళ్ళ బాధ ఎంత ఉంటుందో కొంతమంది చెబుతూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది. నా చిన్నప్పుడు కూడా ఒక తేలు కాటేసి తిట్టినారు, నాకు పెద్ద గుర్తులేదు కానీ, కానీ దైవానుగ్రహంలో నేను బతికాను అనుకోండి గరుడ పురాణం చెప్పడం కోసం. కానీ అప్పుడు కొంచెం బాధ నాకు ఇప్పటికూడా గుర్తన్నమాట. ఈ విధంగా ఒక తేలు కుడితేనే మనిషి గజగజలాడతాడే, ఒకేసారి కోటి తేళ్లు వెనక నుంచి ముందు నుంచి పక్క నుంచి అన్ని అవయవాల మీద పటాపటా కొడుతూ ఉంటే ఎంత బాధ కలుగుతుందో ఆలోచించండి. పాములు కాటు వేస్తే ఎంత బాధ కలుగుతుందో ఆలోచించండి. శరీరాన్ని రంపములతో పరపర కోస్తూ ఉంటే ఎంత బాధ కలుగుతుందో ఆలోచించండి. నాలుక మీద కాల్చి గరిటితో వాత పెడుతూ ఉంటే ఎంత బాధ కలుగుతుందో ఆలోచించండి. ఎంత బాధ ప్రాణం పోయే ముందు మనిషి శరీరానికి కలుగుతుందిట. కానీ అదృష్టం ఏంటంటే, మంచి పనులు చేసిన వాళ్ళు, పురాణముల మీద నమ్మకం ఉన్నవాళ్ళు, గురుభక్తి కలిగిన వాళ్ళు, దాన ధర్మములు చేసేవాళ్ళు, వీళ్ళు మాత్రం సుఖమరణం పొందుతారు, వీరికి దుఃఖమరణం రాదు, వీళ్ళు భయంకరమైనటువంటి మరణం పొందరు. ఇక ఈ ప్రాణం పోయే ముందు మరికొంతమందికి అయితే ఎంత గింజుకున్న నోట్లోంచి శబ్దం రాదట, మంచం మీద పడిపోతాడా అని ఆయాసపడతాడు, గొరకొస్తుంది వాడికి. ఆ సమయంలో దొరుకుతుందో తమాషా, పరమ పాపాత్ముల ప్రాణములు తీసుకుపోవటానికి ముగ్గురు యమకింకరులు వస్తారు. వాళ్ళు ముగ్గురు ఉంటారు ఏకంగా, వాళ్ళు ఓ పక్కన ఒకడు, ఒక పక్కన ఒకడు, ఎదురుగుండా ఒకడు ఉంటాడు. ఉదాహరణగా ఇప్పుడు నేను ఉన్నాను, కుడి పక్కన ఒకడు, ఎడం పక్కన ఒకడు, ఎదురుగుండా ఒకడు, ముగ్గురు ఉంటారు. వాళ్ళల్లో ఒకటి నెత్తి మీద ఇనప వెంట్రుకలు ఉంటాయి. ఒకసారి ఇనప వెంట్రుకలు నెత్తి మీద అంటే ముళ్ళల్లాంటివి ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. కొన్ని చోట్ల గోడల మీద మేకులు పెడతారు చూసారా, దొంగలు రాకుండా ఉండడానికి వీడి నెత్తి మీద మేకులు పెట్టినట్టుగా ఉంటుందిట అలాంటి వెంట్రుకలు. అలాంటి వెంట్రుకలతో వీడి దగ్గరకు వచ్చి మధ్య మధ్యలో ఇలా ఇలా అంటూ ఉంటాడట, బాబాయ్ బాబాయ్ అంటాడు వీడు. ఏది మంచం మీద ఉన్నవాడు, చావడానికి సిద్ధంగా ఉన్నవాడు, నోట్లోంచి మాట రాదు. ఈ కుడి పక్కన ఉన్నవాడు ఉంటాడే, వాడికి అసలు జుట్టే ఉండదు, వాడికి తనంత మైదానం, బోడి గుండుతో ఉంటాడు, కళ్ళు చెంతనిప్పుల్లో ఎర్రగా ఉంటాయి. వాడు చేతులు ఓ చేతిలో ముళ్ళగద పెట్టుకుని మరో చేతిలో కొరడకర్ర పట్టుకుని, ఓహోయ్ నీ టైం అయిపోయింది, నా ఎయిమ్ నీ టైం, నేను పట్టుకుపోతున్నాను రా అని ఈ గద ఇలా చూపించి కొరడ చెడిపిస్తాడు. అప్పుడు వీడు భార్యను, తండ్రిను, తల్లిను రక్షించండోయ్ అని పిలుస్తాడు. ఈ ఎడం వైపు ఒకడు ఉంటాడు, వీడికి పెద్ద బాన కడుపు ఉంటుంది, పెద్ద కడుపు పొట్టిగా చేతులతో ఉంటాడు, వాడు మరీ భయంకరంగా ఉంటాడు. ఇలా ఈ యమకంకరులు ఒక్కొక్కడు ఒక్కొక్క ఆకారంలో ఉంటారు, అందరికీ ఒకే రంగా కనపడండి. వాళ్ళ వాళ్ళ పాపాలను బట్టి ఒక్కొక్కడు మరీ భయంకరమైన యమకంకరులను చూస్తాడు, ఒక్కొక్కడు ఒక మాదిరి యమకంకరులను చూస్తాడు. ఈ యమకంకరులు ప్రాణం పోయే ముందు కొందరికి 3 ఏళ్ల నుంచి కనపడతారు, కొందరికి 3 నిమిషాల ముందు కూడా కనపడచ్చు. చెప్పాక ఇవన్నీ కర్మలు బట్టి ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారనమాట, రావోయి చందమామ నీ పొందపోవు మామ నీ ప్రాణం తీస్తున్నామని బెదిరిస్తూ ఉంటారు. ఇంకా వీడు ఏడుస్తాటండి ఆ టైంలో. ఎక్కువగా ఎవరి మీద ప్రేమ ఉంటే వాళ్ళని తలుచుకుంటాడు ఆ టైంలో. కూతురు అంటే ఇష్టమైతే అమ్మాయి అమ్మాయి, ఆ కూతురు పేరు శ్రీదేవి అనుకోండి, శ్రీదేవా శ్రీదేవా అని పిలుస్తాట. ఆ కూతురు పేరు ఏదో ఇంకేదో ఉందనుకోండి, పుల్లమ్మ పుల్లమ్మో అని పిలుస్తాడు. లేదా కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉంటే ఆ కొడుకుని తెలుసుకుని రాజు బాబు అని వాడిని పిలుస్తాడు. కానీ వీడు నోట్లోంచి మాట రాదు అంటాడు తప్ప, పాపం మాట పడిపోయింది అనుకుంటాడట, అంటాడట మూతిలా పక్కడిపోయి. అంటే వీడు ఏదో చెప్పాలనుకుంటున్నది నోట్లోంచి ఎలుగు బయటికి రాదు, అదేమంటే పక్కవాడికి అర్థం కాదు. ఇంతకంటే దుర్భరం ఉందంటే అలాంటి వాళ్ళు ఎంతమంది చూశారు, మీరు చూసే ఉంటారు ఇప్పటి కొంతమంది, నేను చూశాను కళ్ళారా. మనకు ఆ స్థితి రాకుండా భగవంతుడు అందుకే భక్తితో ప్రార్థించాలి, ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ ఒంట్లో ఓపిక ఉందనో, ధనం ఉందనో, బండబూతులు తిడుతూ, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ, సక్రమంగా లేక, దానం చెయ్యక, ధర్మం చెయ్యక, సత్కర్మాచరణ చెయ్యక, విజృంభించి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే రేపు భవిష్యత్తులో జరగబోయేది ఇదే. ఆనాడు నోటి నుంచి మాట రాదు. అదే మహాత్ములైతే హాయిగా మరణిస్తారట. ఎంత బాగా చెప్పారో తెలుసునండి, అన్నదానం చేసేవాడు, జలదానం చేసేవాడు, చెప్పులు దానం చేసేవాడు, అందులో చెప్పులు గొడుగు లాంటివి కలిపి దానం చేసేవాడు, మధ్య మధ్యలో భూదానం గోదానం వంటి వాడు చేసేవాళ్ళు, గురువులను భక్తితో పూజించేటటువంటి వాళ్ళు, లేదా ఆలయాలు కట్టించేటటువంటి వాళ్ళు, జలాల కోసం పూడికలు తీయించేవాళ్ళు. పూర్వం చెరువులు పూడుకుపోతే సంవత్సరానికి ఒకసారి ఆ పూడుకుపోయిన చెరువును వేసవకాలంలో మట్టి తవ్వి బయటికి తీయించేవారు. దానికి నీటిని పూడిక తీయించుట, పూడుకుపోయిన చెరువుల్ని బాగు చేయడా అనేవారు. అలా నీటి కొలనులను బాగు చేసేవాళ్ళు, లేదా అసలు చెరువులు తవ్వించేటటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ సుఖంగా ప్రాణం విడిచిపెడతారు. ఎంతో పుణ్యం చేసుకున్న వాడికే అనాయాస మరణం వస్తుంది. తక్కిన వాళ్ళంతా ఎలుగెత్తి ఏడుస్తూనే ఉంటారు. ఈ ఎగ ఊపిరి వచ్చేయటం వల్ల, కళ్ళు ఇలా వికృతంగా తిరగడం వల్ల వాళ్ళ ముఖం చూస్తే ఇంట్లో వాళ్ళకు కూడా భయం కలుగుతుందిట. మరికొంతమంది అయితే అసలు కళ్ళు ఇంక మూసేసి అలా ఉండిపోతారట, పాప వాళ్ళ కళ్ళు కూడా కనపడు అలా ఉండిపోతారు. అందుకే చచ్చిపోయేందుకు కొంతమందికి కళ్ళు తెలుసుకో అంటారు. మనం ఏదైనా నోట్లో వేస్తే కొంచెం కొంచెం తింటారు, ముక్కుల్లోంచి రసి కారుతుంది కొందరికి, నోట్లోంచి చొంగ బయటకు వచ్చేస్తుంది కొంతమందికి, పుసికులు వచ్చేస్తాయి కొందరికి, చెవిలోంచి వస్తాయి కొందరికి, మలమూత్ర విసర్జన అయిపోతుంటుంది మనసం మీదే. ఆ శరీరం అత్యంత ఆత్మీయులు కూడా అసహ్యించుకుంటారట. మా ఆయనంటే నాకు ప్రాణం, ఆయన లేకపోతే ఉండలేనని నిమిషానికి ఒకసారి ఫోన్ చేసే పెళ్ళం కూడా వీడిలా ఉన్నప్పుడు బాబోయ్ నేను దగ్గర ఉండలేనంటుంది. ఉందామన్నా అసహ్యంగా ఉంటుంది ఆ శరీరం. అలాగే మా ఆవిడ్ని నేను ప్రేమగా చూసుకుంటున్నాను, ధర్మపత్రి పత్రి అని ఫోన్లో పెట్టుకుని 100 సార్లు మాట్లాడేవాడు కూడా ఈ పత్రిని అలా ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళలేడట. ఆ స్థితి అలా ఉంటుంది. మనకి ఎంత ప్రేమ ఉన్నా ఆ రూపాన్ని చూడలేము, జుగుప్స కలుగుతుంది. కొంతమందికి ఒళ్ళంతా చెమట్లు పడతాయి, కొంతమందికి పొక్కులు వచ్చేస్తాయి, కొంతమందికి జుట్టు నుంచి పేలు కూడా వచ్చేస్తాయి, మరికొంతమందికి పురుగులు వస్తాయి నోట్లోంచి. చూడండి, తప్పుడు సాక్ష్యాలు చెప్పి నిరంతరం అసత్యాలు ఆడి అనకూడనటువంటి మాటలు అనేటటువంటి వాళ్ళు, గురుద్రోహులు ముఖ్యంగా, వాళ్ళ నోట్లోంచి పురుగులు బయటకు వస్తాయి. ఇంకో రహస్యం చెప్పనా, ఉపాసనా రహస్యాలు గురు రహస్యాలు బయటవాడికి చెప్పకూడదండి. ఫోన్లు చేసి పక్క వాళ్ళకి ఆ రహస్యాలు చెప్తే నోట్లోంచి పురుగులు చచ్చిపోతారు చివరి రోజులు. చూడండి, కావాలంటే ఈ గరుడ పురాణంలో ఉంటుంది. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి మనం. ఓపికన్న రోజులలో నోటికొచ్చినట్టు మాట్లాడి చెయ్యకూడని పనులు చేస్తే దుర్భర మరణం వస్తుంది. ఇదే వాడు పుణ్యాత్ముడైతే, ధర్మాత్ముడైతే హాయిగా మంచం మీద కూర్చుని ఎవరక్కడ లడ్డూ తిండి అంటాడు. ఆ లడ్డూ తింటూ హాయిగా లడ్డూ తిన్నాను, ఈ ఫుడ్కి ఇక్కడతోటి స్వస్తి, వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోతారు. మా నాన్నగారికి ఓ పిన్ని ఉండేది. ఆ పిన్ని గారట మొత్తం కుటుంబ సభ్యులందరినీ ఒరే రండిరే అందిట. మా నాన్నగారు అన్నదమ్ములు మొత్తం, వాళ్ళు కూడా చాలా పెద్ద కుటుంబాలు, మా ఇంటి కుటుంబాల్లాగా ఆ రోజుల్లో కుటుంబాలు పెద్ద కదా. మా పెద్దనాన్నగారు, ఆ తర్వాత ఒక ఆవిడ అంటే మా నాన్నగారికి అక్క, ఆ తర్వాత నాన్నగారు, నాన్నగారి తర్వాత వరుసగా 4 చెల్లెళ్ళు, ఇంతమంది వీళ్ళు అందరినీ పిలిచింది ఆవిడ. నా మంచం తీసుకెళ్ళి పెరట్లో అరటి చెట్ల దగ్గర వెయ్యండి అందిట. ఏమిటి పిన్ని, నువ్వు బాగానే ఉన్నావు కదా అన్నారు. నేను చెప్పాను అక్కడ పెట్టండి అంది ఆవిడ. సరే, ఆవిడ మాట కాదనలేక తీసుకెళ్ళారు ఈవిడ్ని. ఏదో ఇంట్లో గదిలో ఉన్నటువంటి ఆవిడ్ని ముందు మంచం తీసుకొచ్చి అరటి చెట్ల దగ్గర పెట్టారు. దాని మీద ఆవిడ కూర్చోబెట్టారు. మా నాన్నగారు మా చిన్నప్పుడు చెప్పారనమాట, ఒరే చలపతి అని నన్ను పిలిచేదిరా మా పిన్ని అని మా నాన్నగారు చెప్పారనమాట. ఆయన పేరు చలపతిరావు, వెంకటా చలపతిరావు. ఆ వెంకట పోయి ఉత్తి చలపతి అని పిలిచేవారట. ఒరే కాసేపు నువ్వు రాసిన శశిమౌళి శతకంలో పద్యాలు చదువు అందిట.